Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నా పేరు భాను, నేను మీ హోస్ట్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, అండ్ రమణ గారు ఆల్సో ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. మరొక కొత్త ఎపిసోడ్ ఆఫ్ సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాలకి స్వాగతము. ఇది జనవరి 11, బట్ భారత కాలమానం ప్రకారం జనవరి 12, 2019 నాటి రికార్డ్ చేసినటువంటి కార్యక్రమం. ఇది రిపీట్ కూడా ఉంటుంది. రమణ గారు వెల్కమ్, స్వాగతం.
నమస్కారం అండి అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఎస్ ఎస్ అందరికీ. సో ఒక క్రిస్మస్ ముందు డిసెంబర్ ఆఖర్లో మనము షో చేయలేదు ఫర్ వేరియస్ రీజన్స్. వీఆర్ బ్యాక్ అగైన్. ఈరోజు సమకాలీన విశ్లేషణలో 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒకటి ఏంటంటే రిజర్వేషన్స్ గురించి. సడన్గా భారతదేశంలో రిజర్వేషన్ల ఫీవర్ ఒకటి మొదలైంది. తర్వాత ఆగస్టా వెస్ట్ ల్యాండ్, దాని గురించి, దాని స్కామ్, అసలు పూర్వాపారాలు ఏంటి అది అన్నది, దాని గురించి. చివరిలో మీరు అమెరికాలో జరుగుతున్నటువంటి సంక్షోభం ఒకటి ఉంది ఇప్పుడు, దాని గురించి కాస్త సమయం ఉంటే దాని గురించి మాట్లాడదాం. ఇది మన
షట్ డౌన్
గురించి మాట్లాడదాం.
సరేనండి.
సో మొట్టమొదటగా రిజర్వేషన్స్, సడన్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 10% రిజర్వేషన్స్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లకని వెనకబెట్టింది. దానివల్ల సడన్గా ఇది ఎక్కడి నుంచి ఇది వచ్చింది అండ్ ఇంతకుముందు ఎవరు ఎందుకు చేయలేదు?
చాలా గుడ్ క్వశ్చన్ ఇది.
అంటే ఇది అగ్రవర్ణాలకు అని అంటున్నారు, కానీ అందరున్నారు రైట్?
ఇది అగ్రవర్ణాలకు కాదు, ఇది అందరు. ఇప్పుడు జనరల్ కేటగిరీ అనేది ఒకటి ఉంది మనకి, అదేంటి 50% ఉంది. మిగతా అవన్నీ రిజర్వేషన్స్ కేటగిరీస్ ఉన్నాయి మనకి. వాటిని బ్యాక్వర్డ్ క్లాసెస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ని మళ్ళీ ఏమో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి రైట్. ఈ 50% జనరల్ అంటే ఏంటి, ఎవరికైనా ఇందులో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇందులో తీసేసుకుంటారు, రిజర్వేషన్లు ఎవరు తీసుకోరు. ఇప్పుడు ఒక షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ ఒక అతను ఉన్నాడు, ఒక ఎగ్జామ్లో అతను టాపర్ అయ్యాడు అనుకుందాం.
ఓకే,
టాపర్ అయితే ఏం చేసుకుంటాడు, అతనేం షెడ్యూల్ క్యాస్ట్ కింద రిజర్వేషన్లో వెళ్ళడు, అతను టాపర్ కాబట్టి జనరల్ కేటగిరీలో వెళ్ళిపోతాడు.
సో అది అది ఒక రకంగా తప్పే అది. అంటే దానివల్ల ఒక సీటు మింగేస్తున్నట్టు ఆయన.
అలా అనుకోకూడదు. అది అది ఇచ్చింది ఎవరికంటే, కాంపిటీషన్లో రాలేని వాళ్ళకి. రిజర్వేషన్ అంటే ఎవరికి, కాంపిటీషన్లో జనరల్లీ ఉండే కాంపిటీషన్లో రానే వాళ్ళకి. సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి కొన్ని వర్గాల్లో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఇచ్చిన ది ఈ రిజర్వేషన్ అనేది అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్, నేను చెప్పిన ఎగ్జాంపుల్, అతను కాంపిటీషన్లో వచ్చేస్తాడు కాబట్టి అతను ఆబ్వియస్లీ ఆయన జనరల్ దాంట్లోనే తీసుకుంటారు అన్నమాట. సరే, అవంతా మరి టూ మచ్ డీటెయిల్ ఎందుకు, కానీ ఇప్పుడు ఇదేంటంటే, అదే సిచ్యువేషన్లో ఒక 10% ఏం చేశారంటే, 8 లక్షలు సగటు సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, వాళ్ళు కాంపిటీషన్లో సపోజ్ రాలేకపోయారనుకోండి, జనరల్ కేటగిరీలో రాలేకపోయి వాళ్ళెవరు ఈ మిగతా కేటగిరీల్లో కూడా వాళ్ళెవరికి ఎలిజిబిలిటీ లేవు. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఒక సెక్షన్ అన్నమాట ఇది. మీరు ఇప్పుడు దీని సిచ్యువేషన్ ఎలా వస్తుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అదే ఎస్సీ ఎస్టీ అతను ఉన్నాడు, ఎస్సీ అతను ఉన్నాడు, అతను టాపర్ కాదు, సో జనరల్ కేటగిరీలో ఎలిజిబిలిటీ లేదు, రాలేదు అనుకుందాం. కానీ అతను ఆర్థికంగా వెనకబడ్డవాడు, ఆర్థికంగా వెనకబడటం వలన ఈ జనరల్ కేటగిరీలో ఈ 10%లో ఒకవేళ ఫిట్ అయ్యాడు అనుకోండి, అతను ఈ జనరల్ కేటగిరీలో ఉండే ఈ 10%లోకి వెళ్ళిపోతాడు.
ఓకే,
అక్కడ కూడా ఫిట్ అవ్వకపోతే అప్పుడు ఆయన కులంతో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ దానిలోకి వెళ్తాడు.
ఓకే ఓకే ఓకే. సో ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ వి థాట్
ఇట్ ఇస్. ఇది మీరు ఎలా ఆలోచించుకోవాలంటే, ఎవరికైతే ఆర్థికంగా ఈ ఈ రేంజ్ కంటే తక్కువలో ఉన్నారో,
అంటే ర్యాంక్ వచ్చి ఆర్థికంగా తక్కువ ఉండాలి, ర్యాంక్ రావాలి,
ర్యాంకులు రావాల్సిందే. ర్యాంక్ రాకుండా ఎలా అవుతుంది అది? ర్యాంక్ అంటే కాంపిటీషన్ లో ముందు మార్కులు వస్తాయి అందరికి, రైట్? మార్కు ర్యాంకు
కాంపిటీషన్ లో మార్కులు రావాల్సిందే
అది,
కాకపోతే అందులో ఆర్థికంగా
ఇప్పుడు అలా కాదు. ఇలా ఆలోచించుకుంటే ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం మనం, 1 నుంచి 10 ర్యాంకులు ఉన్నాయి.
ఓకే,
మొదటి 4 ర్యాంకులు వచ్చాయి ఎవరికైనా,
ఓకే,
వాళ్ళు ఎందులోకి వెళ్ళిపోతారు? ఇప్పుడు 40% కదా, ఆ ఫస్ట్ 40% ఏ ఓపెన్, అది కంప్లీట్ ఓపెన్ 40%, ఆ ఫస్ట్ 4 ర్యాంకుల వాళ్ళు ఆ ఓపెన్ దాంట్లోకి వెళ్తారు,
వెళ్ళిపోతారు.
ఇప్పుడు 5వ ర్యాంక్ వాడు ఉన్నాడు,
రైట్?
ఈ 5వ ర్యాంక్ వాడికి ఫస్ట్ 4లో రాలేదు. 5వ ర్యాంక్ వాడు కనుక బాగా ధనవంతుడు అనుకోండి,
ఓకే,
అతనికి ఇంకేది రానట్టే. బాగా ధనవంతుడు కానీ ఈ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ కాదనుకుందాం,
ఓకే,
పక్కకి వెళ్ళిపోయినట్టే.
ఓకే,
ఇప్పుడు 6వ అతను ఉన్నాడు. 6వ అతను ముస్లిం అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్ అవ్వచ్చు, లేకపోతే ఎస్సీ కమ్యూనిటీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బ్రాహ్మణ్ అవ్వచ్చు, ఓబీసీ ఏదైనా అవ్వచ్చు, కానీ 6వ అతను ఈ 8 లక్షల కంటే తక్కువ డబ్బులు ఉన్నవాడు అవ్వచ్చు. అతను ఫస్ట్ అతనికి ఈబీసీ ఇచ్చేస్తారు అన్నమాట.
ఓకే,
ఇప్పుడు 7వ అతను, 7వ ర్యాంక్ అతను ఉన్నాడు ఈ మన మాట మన ఎగ్జాంపుల్లో. ఇతను 7వ ర్యాంక్ అతని టైంకి ఈ 10% కూడా ఫిల్ అయిపోయింది, ఫస్ట్ది మిగతా జనరల్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు 7వ అతను కనుక నాన్ రిజర్వ్డ్ కేటగిరీ అనుకుందాం, అంటే ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు అనుకుందాం, హీ ఓంట్ గెట్ ఇట్ అనమాట. 8వ అతను కనుక ఎస్సీ అయితే ఎస్సీ కేటగిరీలోకి వెళ్తాడు, మిగతా వాళ్ళు ఇంక ఏ కేటగిరీలో అయితే ఆ కేటగిరీలోకి వెళ్తారు,
వెళ్ళిపోతారు. ఓకే,
అట్లా అనమాట ఇది ఫిల్ అయ్యేది. సో ఇది ఏంటంటే ఆర్థికంగా ఇది బ్రాడ్ బేస్డ్ ఇండియా మొత్తం కుల మత జెండర్ ఇట్లాంటి భేదాలు అవేవి చూపించకుండా ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళకి 10% అని పెట్టారు.
పర్వాలేదు అయితే. మరి నెక్స్ట్ ప్రశ్న, ఎవరు ఇంతవరకు అది ఎందుకు చేయలేకపోయారు? అసలు అది కాదు, ఎవరికి ఈ ఆలోచన రాలేదా, వచ్చిందా? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మనము, భారతదేశంతో 70 ఏళ్ళైంది స్వాతంత్రం తర్వాత, రిజర్వేషన్లు పెట్టి దాని మీద ఎన్నో గొడవలు అయినాయి అప్పట్లో, మండల్ కమిషన్ అని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు పోనీ అగ్రవర్ణాల వారికే, లేకపోతే ఇంకెవరికన్నా ముస్లింలకి ఆర్ క్రిస్టియన్ కనే కాకుండా, డబ్బు లేని వాళ్ళు పేదోళ్ళు అన్నట్టే. ఒక మాటలు చెప్పాలంటే వీళ్ళంతా పేదవాళ్ళు అనుకోవచ్చు. మరి వాళ్ళు చేయాలి అన్నది వేరే పార్టీలకి, ఆరు ముఖ్యంగా చెప్పాలంటే 2 సంవత్సరాలు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాలేదు? అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని?
ఈ ఐడియా ఫ్లోట్ అవుతూనే ఉందండి ఎప్పటి నుంచో. దీన్ని ఏంటంటే, దీనికి 2 థాట్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి, అసలు రిజర్వేషన్ అనేది ఓన్లీ ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకే ఇవ్వాలి అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. ఒకళ్ళు కొంత ఒక థాట్ ఉంది అందరికీ, ఒక ఒక థింకింగ్ ప్రాసెస్ అనమాట.
ఓకే,
కాకపోతే ఏమన్నారంటే అందులో ఈ మన సోషల్ ఇంజనీరింగ్ అవనివ్వండి అనేక వాళ్ళు అన్నది ఏంటంటే, అణగారిన జాతులు, జాతి ఉన్నవాళ్ళు అతి పేదరికంలో ఉన్న ఒక బ్రాహ్మణుడితోటి కాంపిటీషన్లో రాలేరు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఇట్లాంటి అగ్రవర్ణం వాళ్ళు, వాళ్ళు కేవలం పేదరికం మాత్రమే ఉంది కానీ వాళ్ళకి ఈ ఈ కాంపిటీషన్లో రాలేనితనం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో అవెన్యూస్ అన్ని ఇళ్లల్లో, వాళ్ళ వాళ్ళ జాతుల్లో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ చదువులు వాటితోటి ఉండటం వలన, వృత్తి చదువు అవగాహన విజ్ఞానం వాళ్ళ కులాల్లో వాటిల్లో ఉండటం వలన వాళ్ళకి అవకాశం, ఏమాత్రం అవకాశం, చదువుకునే అవకాశం ఇచ్చినా వాళ్ళే ఫస్ట్ వచ్చేయగలరు, అంటే వాళ్ళు కాంపిటీషన్లో పైన రాగలరు. సో వాళ్ళకి కావాలంటే డబ్బులు ఇవ్వండి, వాళ్ళు కాంపీట్ చేసుకుంటారు, ఆర్థికంగా సహాయం చేయండి ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి. కానీ సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు, పొరపాటున వాళ్ళకు 1 ఎకరం పొలం ఉండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళు కాంపిటీషన్లో మటుకు రాలేరు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సోషల్లీ బ్యాక్వర్డ్ అన్నమాట, ఆర్థికంగా కాదు, వాళ్ళు సామాజికంగా వెనకబడ్డ వాళ్ళు వాళ్ళందరూ అన్నమాట. సో అందుకని వాళ్ళకి వాళ్ళకి చేయూతనిచ్చి కొన్ని జనరేషన్స్ కనుక వాళ్ళని ఏదో రకంగా పైకి లాక్కొస్తే
ఓకే. ఇప్పుడు అటు ఇటు తిరిగి లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్టిస్ట్ దాంట్లోకి చెప్తున్నారు మీరు. సరే సామాజికంగా
కాదు,
ఒక నిమిషం ఆగండి. సామాజికంగా వెనకబడ్డారంటే సమాజంలో వెనకబడ్డారు, అది వేరే. ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు, కానీ ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు. నేను అంటే ఎందుకు వై ఐఎమ్ టేకింగ్ బ్రాహ్మిన్స్, ఉత్తరప్రదేశ్ లో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బ్రాహ్మిన్స్, అంటే చాలా అది ఎక్కువ
సిగ్నిఫికెంట్లీ
వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్న బ్రాహ్మణులు ఉన్నటువంటి రాష్ట్రం అది. ఆ రాష్ట్రంలో మరి ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా ఈ అదేది సులభ కాంప్లెక్స్ అని ఉంటాయి శౌచాలయాలు, అది రన్ చేసేది అది దాని వ్యవస్థాపకుడు ఒక ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు సామాజిక వర్గంలో సామాజికంగా వెనకబడటం అన్నది ఒక అందమైన అబద్ధం అని నేను అంటాను. అది సామాజికంగా వెనకబడటం అన్నది ఏం లేదు. ఇప్పుడు 2019లో మీరు ఎప్పుడో 1947లో యా వెనకబడ్డారంటే అది వేరు.
దీనికి
వెనకబడ్డారంటే
దీనికి రెండు సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట. నేను చదువుకున్న క్లాస్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నా నేను. అప్పుడు మాకు మేము చదువుకున్నప్పుడు ఏంటంటే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఉండేది. ఇప్పట్లాగా ప్రైవేట్ కాలేజెస్ లేవు నేను చదువుకున్నప్పుడు
అన్నమాట.
నా పర్టికులర్ కోర్స్ కంప్యూటర్ సైన్స్కి 30 సీట్స్ ఉన్నాయి, 30.
ఫైన్.
ఈ 30 సీట్లకి ఎగ్జామ్ పెట్టారు అన్నమాట. అంటే ఎగ్జామ్లో మళ్ళీ మామూలే మనకు అప్పుడు 50% ఏమో రిజర్వేషను, మిగతా 50% జనరల్. ఈ మిగతా 50% జనరల్ విచిత్రం ఏంటంటే మనకు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టేట్ కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో 82% పీపుల్ ఆంధ్ర రీజన్ వాళ్ళు ఉంటారు, మిగతా 16% ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ అండ్ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లానే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే 82% ఉస్మానియా రీజను, మిగతా 12% ఆంధ్ర రీజన్ మనకి మూడు ఆంధ్ర రాయలసీమ తెలంగాణకి మూడు రీజన్ల కింద ఉండేవి అప్పట్లో కంబైన్డ్ స్టేట్లో.
రైట్.
సో ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు 30 సీట్లలో 15 పోగా ఈ మిగిలిన 15 సీట్లలో వాళ్ళు ఏం చేశారంటే ఒక 12 సీట్లు మాత్రం ఆంధ్ర రీజన్ వాళ్ళు. నేను అప్పుడు విజయవాడలో చదువుకునేవాడిని కాబట్టి ఆంధ్ర రీజన్ కిందకు వచ్చేవాడిని అనమాట. మిగతా 6 సీట్లు ఎన్నోనేమో ఉస్మానియా వాళ్ళకి వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళకి వెళ్ళాయి అనమాట. సో అంటే ఏంటంటే జనరల్ కేటగిరీలో కనుక అక్కడ సీట్ రావాలంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మొదటి 14 ర్యాంకుల్లో రావాలి.
కరెక్ట్.
నాకు 12 ర్యాంక్ వచ్చింది.
మీరు జనరల్లో దూరిపోయారు.
కానీ నేను ఎందుకు చెప్తున్నానో చెప్తున్నా, ఒక కులం అనేది ఎందుకు చెప్పానంటే ఈ ఈ వచ్చిన 14 మొదటి 14 ఉంటాయి కదా.
అవును.
ఈ 14 సీట్లలోనూ కూడా మరి అందరూ రావాలి, జనరల్ కేటగిరీ కదా, ఎవరైనా రావచ్చు.
ఎవరైనా రావచ్చు,
కానీ మొదటి 9 ర్యాంకులు బ్రాహ్మణులకే వచ్చాయి.
వచ్చిండొచ్చండి, దట్ కెన్ బి.
నేను అనేది ఒక స్టాటిస్టిక్ చెప్తున్నాను, వాళ్ళనే వీళ్ళనే ఆర్గ్యుమెంట్ లో.
ఓ ఐ అండర్స్టాండ్ మీరు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఆ 14 దాంట్లో 9 అంటే మోర్ దెన్ 70% వరకు బ్రాహ్మిన్స్ గా వచ్చింది అంటున్నారు.
అవును, వాళ్ళు ఉన్నది 3% కదా మన స్టేట్ లో.
వచ్చిండొచ్చు, బట్ రియాలిటీ ఏంటంటే అక్కడ వాళ్ళు కష్టపడి చదివి వచ్చారు కాబట్టి అయిండొచ్చు. కానీ అదే మీరు బీహార్లో యూపీలో మీరు చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, అది సినారియోనే మారిపోద్ది. రైట్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అది
నేను మీరు అనే ఆర్గ్యుమెంట్ ని కాదనట్లేదు. మెరిట్ షుడ్ లీడ్ టు థింగ్స్, దాని వలన మంచిది. ఇది ఈ సామాజికంగా వెనకబడటం ఇవన్నీ అది అంత ఎక్కువ ఇవ్వకూడదు దానికి ఇంపార్టెన్స్ అని మీరు అంటున్నారు.
అంటే నేను ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే, లేదు లేదు ఆర్థికంగా అంటే డిఫరెంట్ ఉంటది, సామాజికంగా మీ కులాలు ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని అనగదొక్కాయి కాబట్టి అని ఒక ఆర్గ్యుమెంట్. ఫైన్, దట్ ఈస్ ఓకే, ఐ అగ్రి. 1947లోనో ఎప్పుడో ఇప్పుడు అసలు బ్రిటిష్ వారి చరిత్ర తీస్తే ఈ ఎప్పుడో జమానాలో అనగారిన అనగచబడ్డాయి అని చెప్పి కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ వాళ్ళు వాగుతూనే ఉంటారు, అసలు బుర్రలో బ్రెయిన్ లేని వాళ్ళు. రెండు మూడు వందల సంవత్సరాల క్రితం అది అంత లేనే లేదు. అనగదొక్కబడడం అన్నది దానికి పెద్ద ఉదాహరణలు ఏం లేవు. ఎక్కడో ఉన్నాయి కొన్ని, బట్ అవి ప్రతి సమాజంలో ఉంటాయి అవి.
అది కరెక్ట్ నేను కాదన్ను.
అయితే మీరు అప్పుడు సామాజికంగా ముందున్నటువంటి వాళ్ళు 70 ఏళ్ల తర్వాత సామాజిక, ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడితే సమాజంలో కూడా వెనుకబడ్డట్టే వాళ్ళు
పడుతూ ఉంటారు, చిన్నగా అవుతుంది. ఇప్పుడు
దాన్ని తీయాలి.
సో దానికి ఆర్గ్యుమెంట్, రెండో ఆర్గ్యుమెంట్ ఏం చెప్పారంటే, మన వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డాడు అనుకో అతను. ఇప్పుడు అన్ని అన్ని కంట్రీల్లోనూ ఇండియాలో కూడా ఉంది. ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయి, వెనకబడింది ఆర్థికంగా కదా, సామాజికంగా కాదు.
అలా
కాదు, వాళ్ళకి జస్ట్ లోన్ ఇవ్వు, లేకపోతే కాలేజీలో చేరటానికి మెస్ డబ్బులు ఇవ్వు, ఏదైనా ఇవ్వు, చదువుకోవటానికి ప్రోత్సహించు. ఉద్యోగం దగ్గర కూడా, ఉద్యోగంలో ఎంట్రన్స్ రాయాలంటే, కోచింగ్ కావాలంటే కోచింగ్ వాటికి డబ్బులు ఇవ్వు. ఆర్థికంగా ఏం సహాయం కావాలంటే ఆ సహాయం చేయి. ఒక పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది అనుకుందాం, సీట్ వస్తే చదవలేకపోతున్నాడు అనుకో, లోన్ ఇచ్చేయి, ఫ్రీగా ఏదైనా గ్రాంట్ ఇవ్వు. ఇలాంటివి చేయాలి. కానీ ఒకటిని ఇదేదో నేను బస్సులో వెళ్తున్నాను, నా ఖర్చు వేసుకున్నాను, ఈ సీటు నాదే అన్నట్టు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అనేది ఒక ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. అది కూడా కరెక్ట్ ఆర్గ్యుమెంటే అనమాట. ఇవన్నీ
మరి ఇంతకు ముందు అంటే ఎవరు ఇవ్వలేకపోయారు,
అక్కడికి వెళ్దాం మనం. ఇప్పటి వరకు ఏంటంటే
చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. యాక్చువల్లీ
మనం ఏంటంటే ఇంటర్కసిస్ మాట్లాడుకుంటున్నాం. అసలు ఏమిటి దీనికి, ఎందుకు ఇట్లా అయింది, అది పొలిటికల్ యాంగిల్ మాట్లాడుకుందాం. అది
ఇంకొక రెండు దీంట్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే అసలు ఇంతవరకు ఎవరు ఎందుకు ఇవ్వలేదు, ఈ మోడీ గారు తీసుకొచ్చి దీన్ని మొత్తం అంటే రాజకీయాన్ని మొత్తం దేశంలో ప్రస్తుతానికి ఇదే టాక్ నడుస్తుంది, అట్లా మార్చాడు. అసలు ఏంటి అది,
అది మాట్లాడదాం,
అది దాని గురించి మాట్లాడదాం. అట్లాగే 2019లో వీళ్ళది ఎట్లా దీని ఇంపాక్ట్ ఉంటుంది అన్నది. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండ్ మనం దాని గురించి మాట్లాడదాము. శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, జనవరి 11, 2019 రికార్డింగ్. ఈ రోజు టాపిక్స్ రిజర్వేషన్స్, అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ గురించి, తర్వాత అమెరికాలో ఫర్లో నడుస్తుంది అంటే షట్ డౌన్, ఈ మూడింటి గురించి మాట్లాడుతున్నాము. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జవేనులకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, జనవరి 11, 2019 రికార్డింగ్. ఈ ఎపిసోడ్లో మేము రిజర్వేషన్ల గురించి, అగస్టా వెస్ట్ ల్యాండ్ గురించి, తర్వాత సమయం చిక్కితే అమెరికాలో ఫర్లో నడుస్తుంది, ఉద్యోగాలకి డబ్బులు ఇవ్వకుండా కూర్చోబెట్టడము, ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ కూడా నడుస్తుంది, దాని గురించి మాట్లాడదాము. సో రమణ గారు వెల్కమ్ బ్యాక్. చిన్నగా ఇందాక మనము అసలు దాని డీటెయిల్స్ మాట్లాడాము, ఎవరికి ఎట్లా ఇది అన్నది.
డీటెయిల్స్ కంక్లూడ్ చేద్దాం, ఆగండి.
కంక్లూడ్ చేసేసి తర్వాత మీరు నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి, మూడు ఉన్నాయి. ఎందుకు ఇది ఎవరు చేయలేదు అది నాకు క్లుప్తంగా చెప్పండి, ఎందుకు చేయలేదు. రెండవది మొత్తం మొన్న మొన్నటి వరకు భారతదేశంలో డిమానిటైజేషన్ అది ఇది అని ఏడుస్తూ కూర్చున్నారు, జిఎస్టీ అని, రఫాయల్ అని, ఇప్పుడు మొత్తం దేశం అంతటా ఇదే నడుస్తుంది రిజర్వేషన్లది. సడన్ గా ఇది నరేటివ్ మార్చారా, ఎందుకు మార్చారు, తర్వాత ఇంపాక్ట్ ఏంటి, ఫస్ట్ అది కంక్లూడ్ చేద్దాము చెప్పండి.
ఫస్ట్ ఏంటంటే ఎవరు కరెక్ట్ రాంగ్ అనేది కాకుండా అసలు ఆర్గ్యుమెంట్లు ఏంటంటే, ఒకటి సామాజికంగా వెనకబడ్డ వాళ్ళు, వాళ్ళు కంపిటీషన్లో రాలేరు కాబట్టి వాళ్ళకి సహాయం చెయ్యాలి అని పెట్టిన రిజర్వేషన్స్ అండి ఫస్ట్. అక్కడ ఆర్థికంతో సంబంధం లేదు, డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఇవ్వమన్నారు. రెండోది ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు కానీ రిజర్వేషన్ ఇవ్వటం ఏమిటి అని ఒక ఆర్గ్యుమెంట్. కానీ ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి కూడా ఒక పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలి అని మూడో ఆర్గ్యుమెంట్ ఉండేది అన్నమాట. అవన్నీ టేబుల్ మీద ఎప్పుడు ఉండేవి. ఇవన్నీ ఉండగా ఇంక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, మనం ఇందాక మాట్లాడుకోలేదు. ఈ సామాజికంగా వెనకబడ్డ వాళ్ళల్లో కూడా ఒక క్రీమీ లేయర్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి, లేకపోతే అందరికీ అది అందుబాటుకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, అందులో మాల్మాదిక వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరే రిజర్వేషన్ ఇచ్చారు, వాళ్ళు బాగా వెనకబడ్డ వాళ్ళు, వాళ్ళు ఒక 22% ఇస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఉద్యోగం వచ్చిన అతను వాడి కొడుక్కి మళ్ళీ ఇవ్వద్దు, ఇంకా అసలు ఇంకా గుడిసెల్లోనే ఉన్న వాళ్ళు, చదువుకు కూడా రాని వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళల్లోనే ఈ ఒకసారి ఆల్రెడీ వచ్చి సమాజంలోకి బయటకు వచ్చేసిన వాళ్ళు, ఒకసారి చదువుకున్న వాళ్ళని నువ్వు కాళ్ళు మెట్లు ఎక్కిచ్చేసావు పైదాకా, ఎలాగో అలా చేయి పట్టుకుని ఎక్కిచ్చావు, అక్కడి నుంచి వాళ్ళంతా వాళ్ళు ఎగరాలి. అంతేకాని వాళ్ళని మళ్ళీ ఇందులోనే ఎందుకు ఇవ్వాలి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దాన్ని క్రీమీ లేయర్ని తీసేస్తూ ఉండాలి అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అది ఎవరికి ఏంటంటే పొలిటికల్లీ ఎవరికి ధైర్యం లేదు అలాంటివి చేయటానికి, ఎందుకంటే ఓట్ బ్యాంక్స్ కదా. ఒక నిమిషం ఈ రిజర్వేషన్ నేను ఇవ్వగానే అది ఓట్ బ్యాంక్ కింద మారిపోతుంది. నీకు ఇవ్వను తీసేస్తున్నాను అనగానే వాళ్ళ ఓట్లు పోతాయని ఎవరు దాన్ని ముట్టుకోలేదు,
భయం ఉందన్నమాట.
ఆ భయానికి ఎవరు ఈ క్రీమీ లేయర్ని తీయటం ఏమిటి అనేది ఎవరు ఇంత మటుకు ముట్టుకోలేదు. ఆ నేపథ్యంలో ఇది ఒక డిస్రప్టర్ అని చెప్పచ్చు, ఈ 10% ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది. ఎందుకంటే ఎప్పుడైతే 10% ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ జనరల్ కేటగిరీలో ఇచ్చేశాను అని అన్నారు, దానికి ఒక లిమిట్స్ కూడా పెట్టారు, 8 lakhs, 5 acres, లేకపోతే దిస్ ఇన్ని అడుగుల ల్యాండ్లో ఉండే ఇల్లు, ఇలాంటివన్నీ పెట్టేశారు. అంటే ఏంటంటే అది ఒక డిఫైన్ అయిపోయింది అక్కడ, ఇంతకంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ అందరూ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అనేది ఒక డిఫినేషన్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ పెరుగుతుంది. ఆల్రెడీ రిజర్వేషన్లో జనరల్ కేటగిరీ 40% పడిపోయింది, ఒకటి 10% ఈబీసీ ఇచ్చేటప్పటికల్లా. వాటిలన్నిట్లో కూడా మరి ఏమంటారంటే ఎందుకు వీళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి క్రీమీ లేయర్? ఆ క్రీమీ లేయర్కి కూడా ఏదో ఒక రోజు ఈ 8 lakhs టైప్ డెఫినేషన్ పెట్టే అవకాశం చాలా దగ్గరగా కనపడుతోంది అని అనేక మంది అనలిస్టులు కూడా అంటున్నారు.
మొదలైంది అనమాట ఇంకా
అందులో ఒక రకంగా మంచిదే ఇది. ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు అసలు ఈ మొత్తం ఎంటైర్ రిజర్వేషన్ వ్యవస్థే రాంగ్ అనమాట. అది ఏంటంటే ఇది ఫాస్ట్ డ్యూ డేట్ మీరు అన్నది కరెక్ట్. ఒకప్పుడు ఇచ్చారంటే ఇవ్వాలి. ఇవి చూడండి, ప్రతి దేశంలోనూ కూడా అఫర్మేటివ్ యాక్షన్ లాంటివి ఉన్నాయి. ఎందుకంటే కొంతమందిని అలా వాళ్ళ అనేక కారణాలు పాత రోజుల్లో జరిగినవ్వనివ్వండి, ఎప్పుడు సొసైటీలో మీరు కొంచెం బ్రాడర్గా వెళ్ళండి, ఎప్పుడు సొసైటీలో బాగా చేయగలిగే వాళ్ళు బాగా చేయలేని వాళ్ళు అనేది ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. బాగా చేయలేని వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు బాగా చేయలేని వాళ్ళు అవుతుంటారు. అలా అవగా అవగా కొన్నాళ్ళకి అది వాళ్ళు సామాజికంగా వెనక్కి పడిపోతారు. ఈ మారుతున్న సమాజం, మారుతున్న ప్రపంచంలో వాళ్ళు కొత్తగా వచ్చిన వాటిని అందుకోలేకపోవటం అనేది ఉంటుంది. ఈ ఒక దేశం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అలా అణగారిపోతున్న వాళ్ళని ఎలాగో పైకి బయటికి లాక్కొచ్చి పైకి తీసుకెళ్ళాలి అనే దానికి ఏదో ఒకటి చెయ్యాలి. సో వాళ్ళని ఎలా తీసుకొస్తాం అంటే మిగతా వాళ్ళతో తీసుకెళ్ళాలంటే కాంపిటీషన్ పెడితే వాళ్ళు కంపీట్ చేయలేరు. ఇప్పుడు బాగా పరిగెత్తే వాడిని కుంటివాడిని కలిపి ఒకే రేసులో రన్ చేయమంటే కుంటివాడు ఓడిపోతాడు ఖచ్చితంగా, రైట్?
డెఫినెట్లీ. ఐ మీన్
అది చెయ్యాలి కదా, అది చేయటం తప్పులేదు. కాకపోతే ఏంటంటే అది ఇది మన ఒక డెమోక్రసీ అయ్యేటప్పటికల్లా అలాంటి వాళ్ళందరికీ నేను చేస్తున్నాను, ఇదిగో ఇది ఇస్తూ ఉన్నాను, ఇంకా ఇస్తూ ఉన్నాను అనేటప్పటికల్లా అది ఒక ఓట్ బ్యాంక్ కింద మారిపోయింది. వాడి ఓటు పోతుందేమో అని చెప్పి దాన్ని ముట్టుకోకూడదు. అందులో కూడా అందులో చేయాల్సిన రిఫార్మ్ని చేయకూడదు అని ఎవరు టచ్ చేయటం మానేశారు అనమాట. సో కానీ ఈ ఒక్కటి ఏంటంటే ఫస్ట్ టైం ఒక డిస్రప్టర్ కింద కనపడుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది రాజ్యాంగంలో సామాజికంగా వెనకబడటం కాకుండా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి కూడా నేను ఒక బస్సులో ఖర్చీఫ్ వేసి సీటు రిజర్వ్ చేసి పెట్టినట్టు రిజర్వ్ చేస్తున్నాను అని ఎప్పుడైతే మోడీ గారు ఇది పాస్ చేశారో,
నరేటివ్ ఎట్లా మారింది చెప్పండి.
అది తర్జన తర్జన భర్జనలు అటు కూడా వెళ్తుంది ఫ్యూచర్ లో. సరే ఇప్పుడు అదంతా వదిలేద్దాం మనం, వెళ్తుందో లేదో అది ఫ్యూచర్ లో వాళ్ళు చూసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు జరిగింది చెప్దాం. ఇది ఒక రికార్డ్, ఎందుకో చెప్తాను మీకు. ఒక రాజ్యాంగ సవరణ ఎవరికీ తెలియదు చేస్తారని. ఒకరోజు పొద్దున్న ఇక్కడ మనం మరి ఆ ఇండియాలో పగల న్యూస్ మనకి నెక్స్ట్ డే పొద్దునే కదా మనకు తెలిసేది, అక్కడ పగలంటే మనకి ఇక్కడ రాత్రి.
అవును,
నేను సోమవారం పొద్దున్న లేస్తే క్యాబినెట్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఇస్తానంది అన్నారు. ఇచ్చారా పెట్టారా ఇది అంటూ ఉంటారులే అనుకున్నా నేను అనమాట. రెండో రోజు చూసేటప్పటికల్లా అమెండ్మెంట్ 2/3 లోక్సభలో పాస్ అయిపోయింది. ఓర్ని నిన్న మాట్లాడారు ఆయన, ఇవాళ్ళకి పాస్ కూడా అయిపోయింది.
చాలా క్విక్ గా చేశారు ఇది.
అది రెండో రోజు అయిపోయింది, ఆయన రాజ్యసభలో ఆపేస్తారులే అనుకున్నా. మళ్ళీ మూడో రోజు పొద్దున్న నిద్ర లేచేటప్పటికి రాజ్యసభలో పాస్ అయిపోయింది.
అంటే అట్లా అంత క్విక్ గా ఇది
72 అవర్స్ లో కాన్సెప్చువలైజేషన్ నుంచి ప్యాసేజ్ వరకు అమెండ్మెంట్ ని ఏమైనా అయినా ఏమో ఈ పాత రోజుల్లో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి నాకు ఊహ వచ్చిన తర్వాత ఇలాంటి ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ థింగ్స్ ఇలా అవటం నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో అనమాట. కాకపోతే ఇదేంటంటే ఇట్లాంటి వాటిని ఒక టైప్ ఆఫ్ డిస్రప్టర్స్ అంటారు. ఇది ఎందుకు డిస్రప్టర్ చెప్పుకుందాం మనం. నెరేటివ్ చేంజ్ అంటున్నారు కదా,
అదే అది నా రెండో ప్రశ్న. ఇప్పుడు మొన్నటి వరకు ప్రజలు అది ఇది ఏదో ఒకటి ఒక మోడీని తిట్టడం లేదా మోడీని పొగడటం తప్ప, అంటే దేశంలో మోడీ తప్ప ఇంకెవరు లేడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయి రిజర్వేషన్ల మీదకి వచ్చేసింది అంతా.
కాదు కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అడిగిన క్వశ్చన్, కొంచెం టైం ఉన్నా కూడా టైం తీసుకుని ఇది మాట్లాడదాం అన్నమాట. మీరు కొన్ని సమయంలో జరిగినవన్నీ చూసుకోవాలి. మీరు బీహార్లో ఎలక్షన్ జరిగింది కదా.
అవును.
ఎప్పుడు? 2015లోనే జరిగింది. 2014లో వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ 2015లో ఎలక్షన్ జరిగింది.
రైట్.
ఎలక్షన్ జరిగేటప్పుడు అక్కడ బీహార్లో క్యాస్ట్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అనమాట. అక్కడ ఏంటంటే ఫార్వర్డ్ క్యాస్ట్కిను బ్యాక్వర్డ్ క్లాసెస్కి మధ్య ఆల్మోస్ట్ పొలిటికల్లీ ఈ తెగదెంపుల కింద లెక్క. ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరూనేమో అక్కడ బీజేపీకి ఓటు వేస్తారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ లాలూ యాదవ్ కానీ నితీష్ కుమార్ కానీ ఓటు వేస్తారు. ఈ ఇంకా మరి ఇంకా ఎస్సీ ఎస్టీ అలాంటి వాళ్ళు ఏంటంటే ముగ్గురికి వేస్తారు, లాలూకు చాలా తక్కువ లాలూకి వేస్తారు, కొద్ది గొప్ప ఎక్కువగా నితీష్ కుమార్కిను ఈ రామ్విలాస్ పాస్వాన్ కూడా ఒక ఫ్యాక్టర్ అక్కడ అనమాట. వాళ్ళందరూ అలా స్ప్లిట్ అయిపోయి ఉన్నారు, అక్కడ క్యాస్ట్ వైడ్గా స్ప్లిట్ అయిపోయారు. అక్కడ ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎవరు బీజేపీని బాగా ఓడించగలిగితే వాళ్ళకు వేస్తారు ముస్లిమ్స్, టాక్టికల్గా అనమాట. అది సినారియో కట్టే కొట్టే తెచ్చా అని చెప్పుకోవాలంటే అనమాట, సింపుల్ సినారియో. అయితే ఈ మధ్యలో ఏమైందంటే మోడీ అనే ఆయన ఓబీసీ, నేను బీసీ కాబట్టి మీరు బీసీలంతా నాకే వేయండి అనే ఒక నినాదంతో వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు వేయలేదు, మీరు బీసీనేనండి, మీకు ప్రైమ్ మినిస్టర్ కింద అయితే వేస్తాం, కానీ మీ బీజేపీ పార్టీ ఇక్కడంతా ఫార్వర్డ్ క్యాస్ట్ పార్టీ, అది బీహార్లో మీకు ఏమని చెప్పి వాళ్ళు ఎవరు వేయలేదు. ఆయన మీరంటే మాకు గౌరవం ఉంది కానీ అంతేకాని మీ పార్టీ ఇక్కడ వాళ్ళకుంటే మేమేమి వేయలేదు, అందుకని ఓడిపోయింది అక్కడ. కాకపోతే ఈ నేపథ్యంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్షన్ అలా డిక్లరేషన్ కాసేపటికి మోహన్ భగవత్ గారు వచ్చి ఏమన్నారంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్స్ని ఒకసారి రివ్యూ చేయాలి అన్నారు.
అవును,
అది దెబ్బ కొట్టింది అది బాగా బీజేపీకి. ఎందుకంటే ఆ క్షణంలో ఆల్రెడీ వాళ్ళు మేము ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు మా పార్టీ అని ఒక ముద్రపడి ఉన్న చోట ఈయన వచ్చి దాన్ని రివ్యూ చేయాలంటే అర్థం ఏమైంది, బీసీలు వాళ్ళందరికీ అంతంత రిజర్వేషన్ ఇవ్వకూడదు అనే మీనింగ్ వచ్చేటట్టు అయింది. అది డైరెక్ట్గా అన్నా అనకపోయినా కూడా అది బాగా ఉపయోగించుకున్నారు లాలూ యాదవ్ ప్లస్ నితీష్ కుమార్ అందులో దే రీపిట్ ద బెనిఫిట్స్ అనమాట. సో అదొకటి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మన సమయానికి తగ్గక మాట్లాడుకుందాం, ఎక్కువసేపు అయితే టైం వెళ్ళిపోతుంది మనకి. అన్న ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఈ రిజర్వేషన్ రివ్యూ చేయాలి అంటాం, ఆ రిజర్వేషన్ రివ్యూ చేయాలనగానే బీజేపీ డిఫెన్సివ్ అయిపోవటం, ఆ డిఫెన్సివ్ అయిపోయిన దాన్ని అపోజిషన్ వాళ్ళు ఉపయోగించుకోవటం, ఇలా జరుగుతుంది. ఇంకా అన్నిటికంటే వరస్ట్ ఏమైందంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ లా ఒకటి ఉంది, ఆ ఉన్న లాని సుప్రీంకోర్టు ఈ లా ఇంకా మంచిది కాదని అనేటప్పటికల్లా ఆల్రెడీ ఎస్సీ వాళ్ళు కొంతమంది ఈ చాలామంది ఈ మధ్య బీజేపీకి ఓటేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో. అది కనుక మళ్ళీ పెట్టకపోతే ఉత్తరప్రదేశ్లో బీజేపీకి దెబ్బతింటారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆర్డినెన్స్ కింద రీఎనాక్ట్ చేశారు లా కింద దాన్ని. కాకపోతే దీన్ని మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వేరే రకంగా ఉపయోగించారు ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో. వాళ్ళు దీన్నే ఒకసారి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, మైక్రో టార్గెటింగ్ అంటారు.
మైక్రో టార్గెటింగ్ చేస్తున్నారు.
మైక్రో టార్గెటింగ్ తోటి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి వెళ్ళి ఏం చేశారంటే ఇదిగోండి మోడీ చేసింది చాలా తప్పు, మేము మీ వైపు ఉంటాము అని చెప్పి అది ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి, ఒక పక్కనేమో కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు మహాగఠబంధన్ అని చెప్పి మేము మాయావతితో కలుస్తున్నామని చెప్పిన వాళ్ళు ఈ ఎన్నికల్లో మటుకు మాకు మాయావతికి సంబంధం లేదని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ మాయావతితో కలిస్తే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధం వచ్చేస్తుంది కదా. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం ప్లే చేసిందంటే, మేము ఫార్వర్డ్ క్యాస్ట్ పార్టీ, మాకును ఆ ఎస్సీ ఎస్టీ పార్టీ మాయావతి పార్టీకి సంబంధం లేదు, మీ అందరికీ మోడీ అన్యాయం చేస్తున్నాడు, ఆ రిజర్వేషన్లు అన్ని వాళ్ళకి వెళ్తున్నాయి, వాళ్ళకి పైగానేమో వాళ్ళు తప్పులు చేసినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అంట మీరంతా కష్టాలు పడుతున్నారు, మేము ఇదివరకు అసలు నేనే బ్రాహ్మణ్ణి, జన్యోదారి బ్రాహ్మణ్ణి చూడండి, నేను మానసరోవరం కూడా వెళ్ళొచ్చాను, కాశీ వెళ్ళాను, బొట్టు చూసుకోండి, మీరు నేను ఒకటే, మీకు అన్యాయం చేస్తున్నాడు మోడీ అని చెప్పి ఒక టైప్ ఆఫ్ మైక్రో టార్గెటింగ్ క్యాంపెయిన్ చేసి మొత్తానికి ఒక సెక్షన్ ఆఫ్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఓట్ కాంగ్రెస్ చీల్చగలిగింది. ఇది అలా కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను, ఇది చీల్చే సమయంలో పొలిటికల్ గా ప్రతి ఒక్కళ్ళు రిజర్వేషన్ గురించి ఏదో ఒక మాట అంటూ ఉన్నారు. ఎట్లా అంటున్నారంటే, ఈవెన్ బీజేపీ పార్టీలో కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఇలా అన్ని ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నావు, నీకేం చెయ్యను అనుకుంటూ ఇట్లా వెళ్తే ఎన్నాళ్ళు వెళ్తుంది, వాళ్ళకు కూడా ఏదో చెయ్యాలి కదా అని అంటూ వస్తున్నారు ఎవరో ఒకళ్ళు అనమాట. అన్నదానికల్లా ఎలక్షన్ టైంలోనే అంటున్నారు పైగా వాళ్ళందరూ, అన్నప్పుడల్లా కూడా బీజేపీ పార్టీకి దెబ్బ కొడుతుంది, ఎందుకంటే డిఫెన్సివ్ అయిపోతుంది. సో మీరంతా ఇప్పుడు ఇలా అంటున్నారు కదా, సరే ఈ అందరికీ కలిపి నేను ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ 10% ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన, ఇచ్చేశాడు. ఇప్పుడు రేపు ఎన్నికల్లో దీని గురించి ఎవరు మాట్లాడతారు, వాళ్ళకి అన్యాయం జరిగిందని ఎవరు అనలేరు, ఇవ్వకూడదని అనే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే ఇవ్వకూడదంటే నిన్నటిదాకా ఏం చేసావు నువ్వు, మీకు అన్యాయం జరిగింది, మీకు అన్యాయం జరిగిందని నువ్వు మైక్రో టార్గెటింగ్ చేస్తున్నావు, రైట్? ఇప్పుడు అది అయిపోయింది, మైక్రో టార్గెటింగ్ చేయలేవు. ప్లస్ మాయావతి లాంటి వాళ్ళు కూడా, అగ్రకులం వాళ్ళకు కూడా అందులో డబ్బులు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలనే అంది ఆవిడ కూడా. పార్లమెంటులో ఓబీసీ పార్టీలు, ఎస్సీ పార్టీలు, ఈ పార్టీలు అనే కూడా ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేశారు దీనికి, అది స్వీప్ కైండ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. సో మన దుకాణ్ బంద్ కేల్ కథం అంటారే మన సైడు మాటల్లో,
కేల్ కథం దుకాణ్ బంద్
ఆ టైప్ లో ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుకోవటం, దాని గురించి అనేది మొత్తం ఇప్పుడు రేపొద్దున మళ్ళీ మోహన్ భగవత్ గారు వెళ్ళి రిజర్వేషన్ ఏదైనా చేయాలని, లేకపోతే భయ్యాజీ జోషి వెళ్ళి ఇంకోటి ఎక్కడో అంటాం ఎలక్షన్ ముందు, ఈ న్యూస్ పేపర్లు వాళ్ళు కూడా ఇది కావాలని కెలకటం, కరెక్ట్గా ఎలక్షన్ ముందే రిజర్వేషన్ గురించి కెలుకుతూ ఉంటారనమాట వాళ్ళని అడగటం కూడా. వాళ్ళకేమో పాపం ఏం మాట్లాడాలో తెలియక ఏదో మాట్లాడేస్తారు వాళ్ళు, దాన్ని తీసుకెళ్ళి పొలిటికల్గా వాడేసుకోవటం ఎన్నికల నెరేటివ్లో. ఈ టైప్ ఆఫ్ నెరేటివ్ ఇహ నెక్స్ట్ ఎలక్షన్కి పోయింది. ఈ టైప్ ఆఫ్ నెరేటివ్ పోవటమే కాకుండా జరిగేది ఏంటంటే, వీళ్ళందరూ 70 ఏళ్ళు ఉన్నారు, ఆలోచించారు, ఎవరు చేయలేని పని నేను చేశాను
అన్న, అది ఒకటి ఆయన జేబులో వేసుకున్నాడు, అది
ఆయన జేబులో వేసేసుకున్నాడు. సో ఇట్స్ ఏంటంటే, ఇది ఒక టైప్, అందుకని దీన్ని ఏంటంటే ఇట్లాంటి వాటిల్ని పొలిటికల్ డిస్రప్టర్స్ అంటారు అన్నమాట. మీరు క్రికెట్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఇది మండల్ రిపోర్ట్. ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీని మన చరిత్రలో బయటికి నెట్టేసిందో, మండల్ రిపోర్ట్, మండల్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద రీజన్ వై కాంగ్రెస్ పార్టీ వెంట్ డౌన్, గుర్తుంచుకోండి. అందరు ఏమంటారంటే అప్పట్లో సాఫ్ట్ హిందుత్వ చేయటం వల్ల పోయిందంటారు. సాఫ్ట్ హిందుత్వ
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఏదో క్లీన్ పర్సన్, రాహుల్, రాజీవ్ గాంధీ ఏదో,
అవన్నీ కాదు. అన్నిటితో పాటు మెయిన్ ఏంటంటే వాళ్ళు ఒక అప్పుడు కూడా ఇట్లానే జన్యదారి బొట్టు పెట్టుకుని చేసిన పనులే రాజీవ్ గాంధీ కూడా చేశారు. ఎట్లా అంటే విహెచ్పిని ఆ తాళం తెరిచి శిలాన్యాస చేసుకోమంటాం, ఇలాంటివన్నీ చేయటం వలన ముస్లిమ్స్ కోపం వచ్చింది వాళ్ళకి, వాళ్ళ మెయిన్ బేస్ అయిన ముస్లిమ్స్ ఓట్ వేయలేదు. ఈలోపు మన వాళ్ళు మండల్ రిపోర్ట్ పాస్ చేసేటప్పటికల్లా అటు సైడ్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళంతానేమో బీజేపీ సైడ్కి వెళ్ళిపోవటం, ఈ మండల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరూ అప్పట్లో కొత్తగా పుట్టిన ఈ జనతాదళ్స్ ఈ పార్టీలకు వెళ్ళిపోవటం అయిపోతే కాంగ్రెస్ పార్టీ నంగా అయిపోయింది ఇన్ వన్ వే నార్త్ ఇండియా మొత్తం. ఆ నంగా ఇప్పటికీ అలానే ఉంది, వాళ్ళకి ఎక్కడా లేదు ఇప్పటికీ. యూపీలో దే ఆర్ స్టిల్ లెస్ దాన్ 3%కి వెళ్ళిపోయారు యూపీ, బీహార్, బీహార్లో అయితే వాళ్ళకి అసలు చరిత్రలో లేకుండా అయిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జరిగింది కూడా అదే కాక, ఇప్పుడు క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మండల్ రివర్స్ స్వింగ్, ఇది
రివర్స్ స్వింగ్
అది. ఇప్పుడు ఆ 1% 2% స్ప్లిట్ ఉంది
సార్ 2019 కి. ఇప్పుడు ఈ సెక్షన్ లో మనము చివరికి ప్రశ్న ఏంటంటే, నరేటివ్ మార్చేశారు బీజేపీ అండ్ ఎవరు చేయలేని, ఎందుకంటే అది సెన్సిటివ్ టాపిక్ ముట్టుకోలేదు అన్నారు 2019.
సెన్సిటివ్ టాపిక్ అనే కాదు, ముట్టుకుంటే ఏమవుతుంది,
ఏమవుతుందో అన్న భయం, రైట్?
ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఓటు బ్యాంక్ తోటి వెళ్తున్న వాళ్ళు, బీజేపీకి ఓటు బ్యాంక్ కాదు, బీజేపీ మీరు ఎన్ని ఇష్టం ఉండని మీకు ఇష్టం లేకపోనివ్వండి, ఇట్ రిప్రజెంట్స్ అ బ్రాడ్ సెక్షన్స్ ఆఫ్ ఎంటైర్ ఇండియా.
ఇట్ డస్. సో ఇప్పుడు మరి ఓకే రియాలిటీ 2019కి ఇది ఎట్లా ప్లే అవుతుంది?
ఎట్లా ప్లే అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాకే చెప్పాను, రిజర్వేషన్ అనే మాట ఎవరు ఎత్తడానికి ట్రై చేయరు. ఎందుకంటే అది ట్రై చేస్తే వాళ్ళందరూ బీజేపీకి ఈల్డ్ అయిపోయినట్టు లెక్క. అది ఓన్లీ పర్సన్ దాని గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారంటే బీజేపీ వాళ్ళే ఉంటారు క్యాంపెయిన్లో. దాని గురించి వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారు ఈ రిజర్వేషన్ని. రిజర్వేషన్స్ అనే విషయం ఎవరికైనా హెల్ప్ చేయటం, ఆర్థికంగా ఉండే వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది వాళ్ళు తీసేసుకున్నారు. అడ్వాంటేజ్ బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది ఇదే ఈ ఒక్క దాంతో. అందుకనే దీన్ని ఏమన్నారంటే, మీరు పత్రికలు చదవండి, ఏదైనా చదవండి, దిస్ ఇస్ అ డిస్రప్టర్ ఈవెంట్ అన్నారు.
డిస్రప్టింగ్ అయింది,
పొలిటికల్ డిస్రప్టర్ ఆఫ్ ఇండియా ఇది. ఇప్పుడు వాళ్ళ అడ్వాంటేజ్ ఇదే కాదు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇదంతా స్పెక్యులేషన్, జరిగినప్పుడు చూద్దాం. నెక్స్ట్ 2 నెలల్లో ఈ 8 లక్షలు అనేది ఒక బార్ కింద మారుతోంది. ఈ 8 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ట్యాక్స్లు పీకేయచ్చు, నో ట్యాక్స్ అనొచ్చు. రేపు మొన్న జరిగింది ఏంటంటే, ఎన్నికల్లో చాలా మైనర్ పార్ట్ తోటి ఓడిపోయింది బీజేపీ, సీట్లు ఓడిపోయింది, కానీ 1% ఓటు
పెరిగింది.
1% యాక్చువల్లీ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కంటే 1% ఎక్కువ బీజేపీకే ఉంది. అలానే రాజస్థాన్ లో కూడా వీళ్ళకిను వాళ్ళకి ఓట్ల లెక్కలో గ్యాప్ మొత్తం కలిపి 3 లక్షల ఓట్లు మాత్రమే. సో ఇప్పుడు ఆ చిన్న గ్యాప్స్ అన్ని ఏమవుతుందంటే, ఇట్లాంటి చిన్న చిన్న పనుల వలన అది మళ్ళీ పూడుకుపోయి మోడీ ఇమేజ్ తోటి వాళ్ళు వెళ్తారు ఎట్లాగూ. అది స్టేట్ ఎలక్షన్స్ కాదు కాబట్టి వాళ్ళ అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి అన్నమాట. మోడీ ఇమేజ్ ఇంటాక్ట్, ఏ పోల్స్ అయినా చూసుకోండి మీరు,
ఇమేజ్ ఎట్లాగా ఉంది,
ఆయన ఇమేజ్ ఇస్ ఇంటాక్ట్ కాబట్టి.
సో ఓవరాల్ గా 2019లో ఎవరు ముట్టుకోరు, ముట్టుకుంటే బీజేపీ వాళ్ళు మేమే ఇచ్చామని చెప్పుకుంటారు
అయిపోయింది అది. ఇప్పుడు వెళ్ళి ప్రెస్ మెన్ కూడా రిజర్వేషన్స్ గురించి మీరు ఏమంటున్నారు అని మళ్ళీ ఒక మోహన్ భగవత్ను, లేకపోతే మళ్ళీ ఒక ఆర్ఎస్ఎస్ ఆయన్ని అడగటం, ఆయనకేమో పాపం పాలిటిక్స్ తెలియని వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి అడిగితే ఏం చెప్పాలో, వీళ్ళు ఏదో ద్రోహం చేయడానికి అడిగారు అనుకోకుండా చిత్తశుద్ధితో ఏదో ఒకటి చెప్పటం, వాళ్ళు దాన్ని తీసుకెళ్లి పొలిటికల్గా వీళ్ళందరూ వాడేసుకోవటం, ఈ చెత్త ఈసారి జరగదు.
ఓకే, డండీల్
డండీల్ ఇదే ఈ టాపిక్ ఇప్పటికైతే అయిపోయింది,
అయిపోయింది చాప్టర్ క్లోజ్. ఓకే వండర్ఫుల్, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ వన్, వండర్ఫుల్ ఇన్పుట్. నెక్స్ట్ మన ఆగస్టా వెస్ట్ ల్యాండ్ గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు అది కుంభకోణం ఏంటి, ఎవరు దాని వెనక పాత్రధారులు ఉన్నారు, దాని గురించి మాట్లాడదాం. లెట్స్ టేక్ ఎ బ్రేక్. శ్రోతలకు మీరు వింటుంది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, నేను మీ హోస్ట్ భాను. January 11, 2019 రికార్డింగ్ ఇది. బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం.
హాయ్, నేను మీ కౌసల్య, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, January 11, 2019 రికార్డింగ్. రమణ గారు వెల్కమ్ బ్యాక్. మన 3వ టాపిక్ ఆర్ రాదర్ 2వ టాపిక్, బట్ దాంట్లో మీకు బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో మనం రిజర్వేషన్స్ భారతదేశంలో గురించి మాట్లాడాము, అది అయిపోయింది. ఇప్పుడు ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం. మొన్నటి వరకు రాహుల్ గాంధీ వదలట్లేదు ఆయన. ఆయన రఫాల్ అని ఇంకా ఒకటే గొడవ చేస్తున్నాడు కావాలని. మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం. ఇంత చెప్పినా ఇంత చేసినా కూడా ఆయన హీఈస్ నాట్ రియల్లీ, అంటే
దానికి ఒక ఇది ఉందన్నమాట. ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పారనుకోండి, ఎవరో ఒక 10 మంది అన్న వింటారు కదా. ఆ 10 మంది ఇప్పుడు సలామీ స్లైసింగ్ ఆఫ్ ఓట్ అనేది కాన్సెప్ట్ కింద మారింది. సలామీ స్లైసింగ్ అంటే ఏంటంటే, చిన్న చిన్న స్లైస్ అనమాట. నాకు కావాల్సింది, నా ఉద్దేశం ఏంటంటే, నాకు గెలవటం కాదు కావాల్సింది, మోడీ ఓడిపోవటం కావాలి. మోడీ ఓడిపోవాలంటే ఏం చేయాలి? ఎట్లాగూ నాకు చాలా స్టేట్స్లో ఓట్స్ రావు. ఆ ఓట్లు వచ్చేవాళ్ళు కాంపిటీషన్లో ఉండే వాళ్ళకు కొన్నే ఓట్లు వస్తాయి. నేను అలా చేయాల్సింది ఏంటి, మోడీకి వచ్చే ఓట్లలో 1% ఓట్ కట్ చేయగలిగాను అనుకో, మోడీ ఓడిపోతాడు కదా,
ఓడిపోతాడు. సో దాట్స్ వాట్ దే వాంట్ టు,
అది వాళ్ళ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలోనే వాళ్ళు
ఓకే, దీంట్లో వాళ్ళు అదే పనిలో ఉన్నారు. బట్ నాకు ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, బీజేపీ చాలా లేట్ గా ప్రతిస్పందించింది, చాలా లేట్ గా రెస్పాండ్ ఇచ్చారు. సరే ఇచ్చారు. తర్వాత ఆయన అరుణ్ జైట్లీ గారు, తర్వాత ఆమె రక్షణ మంత్రి వాయించి పడేశారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది నోరు మూసుకోమని.
అంతకంటే ఫ్రెంచ్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు కూడా చెప్పారు.
యా, వీళ్ళకని వీళ్ళు అంటే సిగ్గు లేకుండా వీళ్ళు ఇంకా అదే ఇదిగా మాట్లాడుతున్నారు.
అది సిగ్గు లేకుండా కాదు, మనం దీని గురించి ఒక రెండు మన రెండు షోస్ బిఫోర్కి వెళ్తే అందులో మనం మాట్లాడుకున్నాం. ఇది కొత్త రకమైన డెమోక్రసీలో ఎలక్షన్స్ విన్ అయ్యే క్యాప్ పద్ధతి అన్నమాట. ఈ డిజిటల్ వరల్డ్ వచ్చేసిన తర్వాత మైక్రో టార్గెటింగ్, ఒక అబద్ధాన్ని కూడా మీరు 100 సార్లు చెప్పి మైక్రో టార్గెట్ చేసి ఒక 10 ఓట్లను తీసుకోగలరు. అది కూడా ఒక టాక్టిక్. ఇది కొత్త ఎలక్షన్ టాక్టిక్. అది జనాలందరూ పిచ్చోడు పప్పు లేకపోతేనేమో ఎందులే అబద్ధం చెప్తున్నాడు, ఎవడు పట్టించుకుంటాడు అని అనుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు అనుకుంటారు, చదువుకున్న వాళ్ళకి తెలియదు ఇది ఒక గొప్ప టాక్టిక్. ఇది కనుక ఇట్లా పెరిగి పెరిగి వెళ్తే ప్రపంచంలో ఉండే డెమోక్రసీ అనే ఒక కాన్సెప్ట్ కూలిపోయే అవకాశం చాలా, ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
ఓకే, మరి ఈ ఈ గొడవల్లో ఆగస్టా వెస్ట్ ల్యాండ్ ఉంది,
ఆహా,
దాని గురించి ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎక్కువగా?
మరి బాగుంది కదా, మీరే చెప్పారు. ఇప్పుడు నేను రఫేల్ గురించి మాట్లాడుతూ ఉంటాను, అసలు పట్టించుకోవాల్సిన దాన్ని పట్టించుకోకుండా చేస్తాను.
మొట్టమొదట అసలు దాని ఇష్యూ ఏంటి చెప్పండి. అది
ఇష్యూ ఏంటంటే, ఇది 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఒక హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అనమాట, అది యూకే బేస్డ్ కంపెనీ, అది అగస్టా వెస్ట్ ల్యాండ్ అని. అది సో ఆ డీల్ ఏంటంటే, ఒక 12 ఒక హెలికాప్టర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొనాలని. బేసిక్గా అవి ఏంటంటే లగ్జరీ ఎయిర్ క్రాఫ్ట్లు. ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, ప్రైమ్ మినిస్టరు, బ్యూరో టాప్ పీపుల్ వాళ్ళందరినీ, ఇదే ఇక్కడ తిరుగుతూ అలాంటి వాళ్ళని విఐపీస్ని తిప్పటానికి పనికి వచ్చే ఒక ఒక హెలికాప్టర్లను వాళ్ళ దగ్గర నుంచి కొనాలి అని అనమాట. అది కథ ఏంటంటే, దానికి ఆ కంపెనీకి ఇటాలియా బేస్డ్ ఫిన్ మెక్సిన్సా అని ఒక కంపెనీ ఉంది, హోల్డింగ్ కంపెనీ అనమాట, అగస్టా వెస్ట్ ల్యాండ్కి. అది అతన్ని దాన్ని దానికి హోల్డింగ్ కంపెనీని ఏమైందంటే, ఇటాలియన్ పోలీస్ వాళ్ళు దాని సీఓ బ్రూనో స్పెగనోలోని, గిసెపి ఆర్సీ అనే వాళ్ళు ఉన్నారు చైర్మన్ అనమాట, వాళ్ళని ఈ డీల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మీరు లంచాలు ఇచ్చారు అని వాళ్ళు అరెస్ట్ చేశారు. అసలు ఇండియాతో సంబంధం లేదు, ఈ కంపెనీలో ఉన్న వాళ్ళు వీరు ఇద్దరిని మీరు, ఇది ఇండియాలో ఉండే వాళ్ళకి మీరు బ్రైబ్ పే చేశారని చెప్పి అరెస్ట్ చేశారు.
ఓకే,
అరెస్ట్ చేసేటప్పటికల్లా ఏమైంది, వాళ్ళే అరెస్ట్ చేసేటప్పటికల్లా ఇక్కడ గొడవ అవుతుంది కదా. మరి అందుకని ఏం చేసి గొడవ అవ్వకముందే వీళ్ళు ఏం చేశారు, జనవరి 1, 2014లో వీళ్ళు, జనవరి 1 కాదు నాకు సరి గుర్తులేదు, ఆ వీళ్ళు దాన్ని ఇక్కడ ఆ డీల్ని క్యాన్సిల్ చేశారు వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయగానే అనమాట. ఎందుకంటే ముందు మనం క్యాన్సిల్ చేయకపోతే ఇప్పుడు మన దగ్గర గొడవ వస్తుంది కదా, వాళ్ళు బ్రైబ్స్ పే చేశారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము మేము కూడా అని చెప్పి క్యాన్సిల్ చేశారు. సో చిన్న చిన్నగా ఇదంతా పెద్దదయ్యి ఏం తేలిందంటే, వాళ్ళు ఇది బేసిక్గా జస్ట్ క్యాన్సిల్ చేయటమే కాదు, అసలు ఇందులో కుంభకోణంలో హ్యాండ్స్ అన్నీ వాళ్ళు పే చేసినవి, లీడ్ చేసినవి ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతోంది ఏంటంటే, యూపీఏ గవర్నమెంట్లో ఉండే మినిస్టర్లు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ త్యాగి ఇలాంటి వాళ్ళందరూ డైరెక్ట్గా ఇన్వాల్వ్డ్ అని అది చిన్నగా బయటపడింది అనమాట. సో బయటపడింది అంటే ఇంకా అప్పుడు సిబిఐకి వెళ్ళింది, సిబిఐ వాళ్ళేమో దీన్ని ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా తీసుకెళ్ళి, ఈ క్రిస్టియన్ మిషెల్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఉండే డైరీలు అవి రాతపు పత్రాలు అవన్నీ చూస్తే అందులో మిసెస్ గాంధీకి గారితో మాట్లాడడం, ఆయన చుట్టూలో ఉండే వాళ్ళకి ఇవి ఇచ్చాం అవి ఇచ్చాం అని చెప్పి దాని నిండా బయటపడ్డాయి. సో విశేషం ఏంటంటే, బయటపడతాయి కానీ ప్రూఫ్ లేదంటారు కదా, అవన్నీ ఉన్నాయి కానీ ప్రూఫ్ లేదంటారు. ప్రూఫ్ ఉండాలంటే ఆ మనిషిని తీసుకురావాలి. మనిషిని తీసుకురావాలంటే ఈ ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఎలా తయారైనాయంటే, దొంగల్ని వాళ్ళందరినీ దాచిపెట్టే కంట్రీ ఒకటి ఉంది అనమాట, హ్యూమన్ రైట్స్ అని ఉపయోగించి ప్రతి ఒక్కరిని యూకే వాళ్ళు పిలిచి వాళ్ళ దేశంలో దాచిపెడుతూ ఉంటారు, ఈ ప్రపంచంలో ఉండే దొంగల్ని అనమాట. అదొక దిక్కుమాలిన యూరోపియన్ కంట్రీ ఒకటి ఉంది, దాని పేరు బ్రిటన్ అంటారు అనమాట అది. సో అందులో తీసుకెళ్లి దాచిపెడతారు వీళ్ళందరిని. ఆ దాచిపెట్టని వాళ్ళు పైగా ఏంటి,
ఇండియాకి వాళ్ళు ఆశ్రయిస్తారు,
వాళ్ళే ఆశ్రయిస్తారు, టెర్రరిస్టులకి వాళ్ళే ఆశ్రయిస్తారు, దేశంలో డబ్బులన్నీ దోచేసుకున్న వాళ్ళకి వాళ్ళే ఆశ్రయిస్తారు. దొరికిన వాడు ఎవడు ఏదో ఉంటే వాళ్ళందరూ వాళ్ళ దేశంలో వెళ్ళి దాక్కోవచ్చు. సో వీళ్ళు వాడి వీడు పైగా వాళ్ళ నేషనల్ కూడా వీడు. సో అక్కడతోటి వాళ్ళు ఇవ్వం పో అన్నారు. సో ఒక్కటైతే మటుకు మనం ఈ గవర్నమెంట్కి క్రెడిట్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇంటర్నేషనల్లీ ఈ గవర్నమెంట్ చాలా టఫ్ నెగోషియేట్ చేసింది యాజ్ కంపేర్డ్ టు ఎనీ ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పటి వరకు మన చరిత్రలో ఈ మన నేషనల్ కాకుండా వేరే నేషనల్ని ఎక్స్ట్రాడైట్ చేసి ఇండియాలోకి తీసుకురావటం అనేది ఎప్పుడు జరగల.
అంటే ఎంత ఒత్తిడి చేసి ఉంటే జరిగి ఉండొచ్చు,
అనేక రకాలైన ఒత్తిళ్ళన్నీ ఉపయోగించారు, సామధాన దండ భేదాలన్నీ ఉపయోగించి. ఇది మటుకు మనం గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి క్రెడిట్ ఇవ్వాలి. అంటే బయాస్ అవని బయాసెడ్ కాకపోనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దిస్ ఇస్ ఎ బిగ్ థింగ్ అనమాట. అది క్లియర్గా అందులో అహ్మద్ పటేల్, సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ సోనియా గాంధీ గారి పేరు, ఎస్పి త్యాగి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు క్లియర్ కట్ ఉన్నాయి. ఆయన వన్ బై వన్ బయట పెడుతున్నాడు. ఇంకా విశేషం ఏంటంటే దీనికిను ఇంకో డాక్యుమెంట్లో బయటపడింది ఏంటంటే, హీ ఈజ్ ఆల్సో లాబీయిస్ట్
అన్నమాట
ఈ క్రిస్టియన్ మిషెల్ అన్నమాట. లాబీయిస్ట్ టు దేనికి లాబీయిస్ట్ అంటే, యూరో ఫైటర్ కి లాబీయిస్ట్ అంటే రాఫెల్ యూరో
ఫైటర్, అది కూడా నేను విన్నా. అది ఏంటంటే ఆయన రాఫెల్ కి లాబీయిస్ట్ కాబట్టి రఫైల్
కాదు యూరో,
సారీ యూరో ఫైటర్, రఫైల్ కి కాంపిటీషన్ అయిన దానికి లాబీయిస్ట్ కాబట్టి దానికి దక్కనందుకు రాహుల్ గాంధీకి తనకు రావాల్సిన ముడుపులు, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్యాక్ గ్రౌండ్ లో, అది
ఏముందో నాకు తెలియదు,
మనం మాట్లాడకూడదు.
ఆ విషయంలో వాళ్ళు రఫైల్ అనేది ఫైనల్ చేసింది ఎయిర్ ఫోర్స్, వీళ్ళు ఏం చేయలేరు. ఎయిర్ ఫోర్స్ ఒక ప్రొసీజర్ పెట్టుకుని ఫైనల్ చేసింది, యూరో ఫైటర్ వర్సెస్ రఫేల్ వెళ్ళింది. అప్పుడు ఫస్ట్ రఫేల్ వచ్చింది, సెకండ్ యూరో ఫైటర్ వచ్చింది వాళ్ళ ప్రిఫరెన్సెస్లో అనమాట. సో కిక్ బ్యాక్స్ అన్ని వేరే రకంగా జరుగుతాయి. రఫేల్ వచ్చితే కూడా రఫేల్లో కూడా కిక్ బ్యాక్స్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. నీతి వీళ్ళు వీళ్ళు చేశారు కానీ నేను సెలెక్ట్ చేయాలంటే నాకు డబ్బులు ఇవ్వు అని చేయొచ్చు. అది పెద్ద పెద్ద డీల్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే డీల్ రావటం ఇంపార్టెంట్ కాబట్టి ఆ కంపెనీలు వాళ్ళు ఏదో ఒకటి ఆమ్యామ్యాలు పడేసేయచ్చు. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి డిఫెన్స్ డీల్స్లో, పాత రోజులు అంతా అట్లనే అయినాయి. బోఫర్స్ కుంభకోణం కూడా అలాంటి వాటిలో ఒక పెద్దది. సో అదండి సంగతి అగస్టా వెస్ట్ ల్యాండ్ ఏంటంటే,
బేసికలీ వెనకాల అహ్మద్ పటేల్ సోనియా గాంధీ లాంటి వాళ్ళకి ముడుపులు
అందాయి అని అందులో రాసింది. కానీ ఇప్పుడు ఏమంటే జడ్జిమెంట్లు, ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే, మీరు ఫిలసాఫికల్గా మాట్లాడితే ఘోర కలియుగం అని చెప్పచ్చు. దొంగవాడు కనుక పెద్ద దొంగ అయితే తప్పించుకుంటున్నాడు. ఏ దేశంలో అయినా వెళ్ళండి మీరు, పెద్ద దొంగలు అరెస్ట్ అయిన వాళ్ళు వేళ్ల మీద లెక్కట్టచ్చు. మీరు చిన్న చిన్న దొంగలు, చిల్లర దొంగలు ఎప్పుడు జైల్లో ఈజీగా వేయగలుగుతారు. వైట్ కాలర్గా పెద్ద పెద్ద దొంగలు ఎంతమందిని ప్రపంచంలో అరెస్ట్ చేశారు, చేసినా కూడా ఎన్నాళ్ళు వాళ్ళు జైల్లో ఉన్నారు అని చూసుకుంటే చాలా తక్కువ ఉంటారు. ఇది కూడా ఏంటంటే తేవటం అవుతుంది, ప్రూఫ్లన్నీ బయటపడతాయి. చివరికి ఏమంటారంటే జ్యుడిషియరీ అనేది ఉంది కదా, అందులో వీళ్ళ లాయర్లు కొన్ని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకునే టైప్ లాయర్స్ ఉంటారు ఈ ఇంత పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకి, ఈ సోనియా గాంధీలు ఈ టైప్ వాళ్ళందరికీ. అందులో మిసెస్ గాంధీ అని నా మీద ఊరికే కోపంతో వాడెవడో రాసుకున్నాడు, నాకు వాడికి సంబంధం లేదు అంటారు. అది ప్రూఫ్ లేదు అంటారు, రాసినా కూడా ఈ ప్రూఫ్ చెల్లదంటుంది రేపొద్దున. సరైన సాక్ష్యాధారాలు లేనందువలన ఈ కేసు కొట్టివేయడమైనది అంటుంది కోర్టు. ఇది చివరికి నిజంగా జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే ఏంటంటే, అది నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్గా చెప్పినట్టుంటుంది, పాజిటివ్గా ఆలోచించుకుంటే ఇక్కడ దాకా అసలు వస్తుందని ఎవరు ఊహించలేదు. ఒక మనిషిని వేరే దేశం వాడిని తీసుకొచ్చి ఎక్స్ట్రాడైట్ చేసి లోపలికి తీసుకొచ్చి, తీసుకొచ్చిన తర్వాత వాడిని ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ రాసి ఇక్కడ వరకు వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు అనమాట. అదే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఏమో ఈ ఒక్క కేసులో చివరి వరకు తీసుకెళ్ళగలుగుతుందేమో గవర్నమెంట్ అనే ఒక చిన్న ఆశ అయితే ఉంది.
ఇది ఎలక్షన్ ముందు వరకు ఏమన్నా ఆ ఆశ నెరవేరే ఉంటుందా?
అది ఏంటంటే స్పెక్యులేషన్ అవుతుంది, అలా చెప్పలేను నేను. నేను చెప్తున్నా కదా, చాలా కాంప్లికేటెడ్ కేసులు ఇవన్నీ. వీళ్ళు ఈ టైప్లో దొంగతనాలు చేసే వాళ్ళు ముందుగా ఆలోచించి దొంగతనాలు చేస్తారు. అనేక మధ్యవర్తుల్ని, ఆ మధ్యవర్తుల్లో ఉండే వాళ్ళ తర్వాత వాళ్ళని, ఇంకా చాలా క్రిమినల్గా కూడా జరుగుతాయి కేసులో ఉండే ఇంటర్నేషనల్, ఎక్కడెక్కడ కంట్రీల్లోనే ఉంటారు, ఆ కంట్రీల్లో ఉండే క్రిమినాలిటీ కూడా ఉంటుంది. ఇదిగో వీడు కనుక పట్టుబడితే మనకి దెబ్బతగులుతుంటే వాడిని అక్కడ చంపేస్తారు కూడా. అలా చంపేయటాలు, బంపింగ్ ఆఫ్లు, కేసులో సాక్ష్యం లేకుండా చేయటాలు, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం చదువుతూనే ఉన్నాం ఇవి అన్నమాట. సో అలాంటివి ఏవైనా జరగచ్చు. సో అందుకని ఏంటంటే ఇది అత్యంత కాంప్లికేటెడ్ థింగ్. ఇప్పుడు మీరు సోనియా గాంధీ టైప్ వాళ్ళని ఇట్లా క్రిమినల్ కేసులో కన్విక్ట్ చేయటం అంటే అది
చాలా పెద్ద విషయం. అది
చాలా పెద్ద విషయం. అది మీరు మాట్లాడుతోంది ఏంటంటే ఒక బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ కార్టెల్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న ఫ్యామిలీస్ ఇవన్నీ, వాళ్ళని ముట్టుకోవడం అంటే అది ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఒకసారి మళ్ళీ గాడ్ ఫాదర్ సినిమా చూసుకోండి వెళ్ళి.
మీరు ఓకే ఆల్ రైట్, దీని గురించి ఇట్లాంటివి మనం ఎనీవే
సంగతి.
సో ఎలక్షన్స్ ముందు వరకు ఏదన్నా జరుగుతుందా అన్నది
ఒకటైతే ఉండొచ్చు. ఎలక్షన్స్కి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివేవో ఇదిగో ఆవిడ పేరుతో ఇట్లా అన్నాడు అన్నట్టు ఏదో ఒక ఇంటర్వ్యూ, కరెక్ట్గా రేపు ఎలక్షన్ అనగా ఇవాళ వచ్చింది అనుకోండి, ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ అనొచ్చు, అన్ని పేపర్లలో అన్ని న్యూస్లో ఇదే రావచ్చు, లేకపోతే ఆవిడ మీద షో కాజ్ నోటీస్ వచ్చింది అనొచ్చు, అరెస్ట్ వారెంట్ టైట్ చేస్తే ఆవిడ బెయిల్ తీసుకుంది అనొచ్చు, ఎన్నైనా ఇట్లాంటివి ఇవి కూడా చాలు. ఎలక్షన్లో దెబ్బ కొట్టడానికి ఇవి చాలు అనమాట. కానీ కాంగ్రెస్ పార్టీ, ఐ డోంట్ థింక్, ఇప్పుడు మీరు పాలిటిక్స్లోకి తీసుకెళ్లారు ఈ టాపిక్ని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యారిస్మాతోటి రన్ అవ్వట్లేదు. ఆ రోజులు అయిపోయినాయి,
కష్టపడుతున్నారులేండి వాళ్ళు. రాహుల్ గాంధీ
ఈ పేరు అది వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీ కావాలి, అది ఒక ఐకాన్ కావాలి. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఐకాన్కి బాగా ఏదో పేరు ప్రతిష్ట ఉండటం వలన ఆ వచ్చే 40 నుంచి 60 సీట్లైనా వస్తున్నాయి అనేది ఒక అపోహ. వాళ్ళకి వీళ్ళు లేకపోయినా వీళ్ళు ఉన్నట్టుగా పెట్టి కూడా వాళ్ళంతా వాళ్ళ కాసిన సీట్లు వాళ్ళు తెచ్చుకోగలరు ఆ పార్టీ వాళ్ళు.
యా ఓకే. సో హోప్ఫుల్లీ మొత్తం తీర్పు రాకపోయినా కూడా కన్వీనియంట్గా ఎలక్షన్స్ ముందు ఎంతో కొంత దీన్ని అంటే ఏవైనా కూడా ఇలాంటివి దర్యాప్తులు జరిగి చివరికి ఏమి తేలకుండా పోయేసరికి చప్పబడిపోతుంది ప్రజలకు కూడా. వాళ్ళు ఏదో ఒకటి
ఉంటుంది అంటున్నారు ఆల్రెడీ. ఏముంది, మోడీ వచ్చారు ఏం చేయలేదు అని, చేసింది చూడాలి. ఇలాంటివి చాలా కష్టమైంది. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయటము, తీసుకురావటము, అరెస్ట్ చేసినా కూడా బయటకు వచ్చేయగలరు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే మన అంటే జ్యుడిషియరీ అనేది అది న్యాయం కంటే కూడా ప్రొసీజరల్స్, లేకపోతే అన్యాయంగా ఉండేవాడిని ఎలా బయటికి తీసుకెళ్లాలంటానికి ఎక్కువ ఉపయోగపడుతోంది అనమాట
న్యాయం కన్నా.
ఇప్పుడు లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటరు, డబ్బు లేని వాడికి ఎవడుంటాడు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. డబ్బు ఉన్నవాడికి ఎవరుంటారు? గంటకి 100,000 రూపాయలు తీసుకునే వాళ్ళు, గంటకి 2 కోట్లు తీసుకునే టైప్ లాయర్లు ఉన్నారు మన దేశంలో ఇవాళ రోజున. మా అలాంటి వాళ్ళు బుక్లో ఎక్కడో చిన్న వర్డ్లో ఉండే మీనింగ్ని తీసుకుని ఈ మీనింగ్ ఇది అనొచ్చు. ఈ లాయర్లు వీళ్ళు మళ్ళీనేమో అక్కడ బెంచ్లో కూర్చునే జడ్జిలు, ఇదంతా ఒక పెద్ద క్లబ్, మాఫియా వాళ్ళందరూ కలిసి వాళ్ళ మాఫియాలో ఉండే వాళ్ళని రక్షించుకుంటారు. కానీ ఇప్పుడు అంత కరప్షన్, అంత కంట్రీలో కరప్షన్ అంత పాతుకున్న చోట న్యాయ వ్యవస్థలో కరప్షన్ లేదు అంటే అది ఒక విడ్డూరం. అన్ని చోట్ల ఉంటుంది అది, ఉందంటే అక్కడ కూడా ఉంది. వీళ్ళందరూ అదే తప్పించుకోవడం చాలా అంత డిఫికల్ట్ కాదు. కాకపోతే ఏంటంటే రెప్యుటేషన్ దెబ్బతింటుంది, వాళ్ళ క్రెడిబిలిటీ, రెప్యుటేషన్లు ఇవన్నీ దెబ్బతింటే ఎలక్షన్స్లో అది ఎఫెక్ట్
ఇస్తుంది. ఆల్ రైట్, ఐ థింక్ మనం ఈ షో మళ్ళీ బ్రేక్ తీసుకుందాం. లాస్ట్ టాపిక్ అమెరికాలో జరుగుతున్న షట్ డౌన్ గురించి క్లుప్తంగా మాట్లాడదాం. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం.
తప్పకుండా
ఒక బ్రేక్ తీసుకుని వద్దాము. శ్రోతలకు మీరు వింటుంది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, జనవరి 11, 2019 రికార్డింగ్. బ్రేక్ తర్వాత కలుద్దాం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్, పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది. ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ పాల. January 11, 2019 రికార్డింగ్ ఇది. ఈరోజు మొట్టమొదటగా రిజర్వేషన్స్ భారతదేశంలో వాటి గురించి, తర్వాత ఆగస్టా వెస్ట్ ల్యాండ్ గురించి, ఇప్పుడు చివరి టాపిక్ రమణ గారు, అమెరికాలో జరుగుతున్నటువంటి షట్ డౌన్, అసలు షట్ డౌన్ ఎందుకు జరుగుతుంది, తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటి, అంటే కేంద్ర ప్రభుత్వం పనిచేయడం మానేసింది దాదాపు 3 వారాలుగా. సో రమణ గారు, షట్ డౌన్ ఏంటి అసలు?
షట్ డౌన్ ఇది కొంచెం విచిత్రమైంది, ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇలాంటిది. ఇక్కడ ఏంటంటే బడ్జెట్ లో జీతాలతో సహా ఇచ్చే బడ్జెట్ లో ఉంటేనే, కాంగ్రెస్ బడ్జెట్ అప్రూవ్ చేస్తేనే గవర్నమెంట్ లో ఉండే వాళ్ళకి జీతాలు ఇవ్వగలుగుతారు అన్నమాట. జీతాలు ఇవ్వకలేకపోతే వాళ్ళతోటి పని చేయించుకోకూడదు అనేది ఒక ఇల్లీగల్ ఇక్కడ అన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే వాళ్ళందరినీ ఫర్లో మీద పంపిస్తారంటే, ఈరోజు మళ్ళీ గవర్నమెంట్కి ఫండింగ్ వచ్చే వరకు మీరందరూ ఎంప్లాయీస్ని ఫర్లోలో పెడుతున్నాము. ఫర్లో అంటే ఏంటంటే మీరు ఆఫీస్లో వర్క్ చేయక్కర్లేదు, రావక్కర్లేదు, ఈ రాని రోజులంతటికి మీకు జీతం ఉండదు అని చెప్పి ఇంటికి పంపించేయటం అన్నమాట. అంటే గవర్నమెంట్ షట్ డౌన్ అంటారు. కాకపోతే ఇందులో కూడా ఒక ఇది ఉందన్నమాట, ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం అని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్ని నువ్వు ఎక్సెప్టెడ్ అది అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇస్తారు, వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో డిసైడ్ చేస్తారనమాట ఒక్కొక్క ఏజెన్సీకి ఏది ఎమర్జెన్సీ ఏజెన్సీ, ఈ ఏజెన్సీని ఫుల్గా క్లోజ్ చేయొచ్చా ఫుల్గా క్లోజ్ చేయకూడదా, అట్లాంటివన్నీ చూసుకుని ఎమర్జెన్సీ సర్వీసెస్ని ఉంచుకుని ఎమర్జెన్సీ సర్వీసెస్ కావాల్సిన స్టాఫ్ను మాత్రం, ఆ ఎమర్జెన్సీ ఫండింగ్ అనేది కమ్స్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ అకౌంట్, అదొక్కటి రన్ అవుతూ ఉంటుంది. మిగతాదంతా కాంగ్రెస్ ఆ బడ్జెట్ని పాస్ చేసి ప్రెసిడెంట్ స్టాంప్ పడితేనే ఇది మళ్ళీ గవర్నమెంట్ రన్ అవుతుంది. అయితే ఏమవుతుందంటే బడ్జెట్ రాకపోయినా మధ్య మధ్యలో కొన్ని పనులు చేస్తారు. ఎట్లా అంటే ఇంటరిమ్ కింద స్పెండింగ్, ఈ కాస్త స్పెండింగ్, ఈ నెల స్పెండింగ్కి అని రిలీజ్ చేస్తారు, మళ్ళీ నెల రోజుల తర్వాత ఈ బడ్జెట్ వచ్చే వరకు అలా ఇస్తూ ఉండొచ్చు అన్నమాట. అది కాకపోతే ఏమవుతుందంటే అసలు ఎందుకు అవుతుంది షట్ డౌన్? ఇది ఏంటంటే అమెరికాలో పాలిటిక్స్ డిగ్రేడ్ అయిపోయినాయి, పార్టీ పార్టీజన్ పాలిటిక్స్.
మీకు ఒక ప్రశ్న ఇక్కడ, ఈయన నాకు ఏదేది మన గోడ కడతా అంటున్నాడు, గోడ పైన గొడవ
ఇప్పుడు గోడ పైన ఇది ఎందుకు అవుతుందో చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇది ఈయన టైంలోనే కాదు, ప్రెసిడెంట్ ఒబామా ఉన్నప్పుడు అయింది, అంతకుముందు కూడా అయింది, చరిత్ర చూస్తే చాలాసార్లు అయింది. కాంగ్రెస్లో ఒక పార్టీ మెజారిటీలో ఉండి ప్రెసిడెంట్ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు ప్రెసిడెంట్ అడిగిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు పాస్ చేయకపోయినా, కాంగ్రెస్ వాళ్ళు పాస్ చేసింది ప్రెసిడెంట్కి ఇష్టం లేకపోయినా, వీటో జరగటం వలన ఈ వాళ్ళిద్దరి మధ్య ఉండే టజిల్ వలన బడ్జెట్ కానీ ఆ బడ్జెట్కి సంబంధించిన డబ్బులు కానీ ఇంటరిమ్ స్పెండింగ్ డబ్బులు కానీ పాస్ చేయకపోవటం వలన జరిగేదే ఈ షట్ డౌన్ అనమాట. ఇప్పుడున్న ఈ పర్టికులర్ థింగ్లో ఏంటంటే ఈయన మరి ఎన్నికల్లో ప్రతి స్పీచ్లోని ట్రంప్ గారు చెప్పింది ఏంటంటే మెక్సికోకిను అమెరికాకి మధ్యలో ఒక పెద్ద గ్రాండ్ వాల్ చైనా వాల్ లాగా మోడర్న్ డిజిటల్ అన్ని ఎక్విప్మెంట్స్ తోటి పెట్టి సర్వేలెన్స్ అంతా ఉండేటట్టు ఒక పెద్ద వాల్ కట్టాలి, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వలన అమెరికా మొత్తం పాడైపోతోంది, ఇది డ్రగ్స్ అవ్వని లేకపోతే క్రైమ్ అవ్వని లేకపోతే జాబ్స్ అవ్వని అన్నిటికీ దెబ్బతింటోంది అని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్, అది ఆయన అలా క్యాంపెయిన్ చేసి వన్ ఆఫ్ ద మేజర్ క్యాంపెయిన్ టాపిక్స్ అది, ఆయన గెలిచాడు మరి అందుకని ఆయన పాస్ చేయాలనుకుంటున్నారు. కానీ నువ్వు అప్పుడు గెలిచావు, మేము ఇప్పుడు గెలిచాము, మేము దాన్ని నమ్మం, అది మటుకు చేయం ఫండింగ్ అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు డెమోక్రాట్స్ మెజారిటీలో ఉన్నారు కదా అంటారు. సో నువ్వు ఇది నువ్వు కనుక ఇది ఇవ్వకపోతే నేను నీ బడ్జెట్ మీద స్టాంప్ అయినా నేను ఒప్పుకోను అని ఆయన అనమాట. నేను అది చచ్చినా ఇవ్వనని వాళ్ళు అలా ఎవరిది ఎవరి సైడ్ వాళ్ళు వాళ్ళు పట్టుకుని కూర్చున్నారు. సో డబ్బులు లేవు, ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది, స్పెండింగ్ కొలాప్స్ అయిపోయింది, దేర్ ఇస్ నో స్పెండింగ్. అది రిలీజ్ చేసే వరకు ఈ గవర్నమెంట్ అంతా షట్ డౌన్లో ఉంటుంది. కాకపోతే షట్ డౌన్లో ప్రతి షట్ డౌన్ అప్పుడు ఒకటి జరిగింది, షట్ డౌన్ అంతా అయిపోతుంది, ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ ఎన్ని రోజులైతే డబ్బులు ఇవ్వలేదో అవన్నీ కూడా ఇచ్చేశారు ప్రతి గవర్నమెంట్ వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తర్వాత డబ్బులు ఇచ్చేశారు,
తర్వాత ఇచ్చారు. అది ఈ రోజే పాస్ అయినట్టుంది
అది అనమాట. ఈ రోజేమో చూడలేదు నేను, ఈరోజు
మధ్యాహ్నం ఈ మూడు వారాల జీతాలు ఇవ్వాలని చెప్పేసి అత్యవసరంగా ఒకటి దాన్ని చేసేసి పాస్ చేస్తారు దాన్ని.
అది ఏమో అది చూడాలి,
మధ్యాహ్నం జరిగింది అది.
ఓకే, అలా అలానే ఇచ్చేస్తారు డబ్బులు ఇచ్చేస్తారు,
అది ఆల్రెడీ అయిపోయిందండి, దట్స్ లేటెస్ట్ ఐ నో ఫర్ ష్యూర్.
ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవటం లాంటిది.
సో ఎప్పటి వరకు ఇది ఉంటది అంటారు?
ఇది చెప్పలేమండి, మనుషుల్ని బట్టి ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఏంటంటే చెప్తున్నా కదా, అమెరికాలో పాలిటిక్స్ డిగ్రేడ్ అయిపోతున్నాయి. నేను వచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు అయినాయి, ఈ పాలిటిక్స్ అన్ని పార్టిజన్ పాలిటిక్స్ చాలా ఎక్కువైపోయింది. అంటే నేను నా దాంట్లో నేను ఇక్కడే ఉంటాను, నేను ఈ బౌండరీలోనే ఉంటాను, ఇటు నుంచి అటు వెళ్ళి వేరే వాళ్ళని అమెరికాకి చేద్దాము అనేది తక్కువైపోయింది. నేను నా సెక్షన్కి నేను చేసుకుంటాను, నా ఫిలాసఫీకి నేను చేసుకుంటాను అనే టైప్ ఎక్కువైపోయింది. సో అమెరికా ఈజ్ గోయింగ్ త్రూ హై ఎండ్ పార్టిజన్ పాలిటిక్స్ ఫర్ ఓవర్ ఏ లాంగ్ టైం. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అది. సో ఎప్పుడవుతుంది అనేది మీరు ఆస్ట్రాలజర్స్ తప్పితే చెప్పలేరు, అలాంటి ప్రిడిక్షన్ కష్టం అలాంటివి.
చూద్దాం, వండర్ఫుల్. సో దట్స్ ఆల్ ఈ వారం దాంట్లో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళీ మనము వచ్చే వారం మరికొన్ని కొత్త అప్పటి కరెంట్ వాటితో కలుద్దాము, కరెంట్ అఫైర్స్, అప్పటి సమకాలీన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాము. ధన్యవాదాలు శ్రోతలందరికీ. మా షో ఫీడ్బ్యాక్ మీరు ఐ థింక్ కాంటాక్ట్ ఎట్ మైండ్ మీడియా, లేకపోతే మా మైండ్ మీడియా పేజ్ facebook.com/mindmediagroup కానీ పేజ్ కానీ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ప్రతి షో ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెడుతున్నాము, ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ అండ్ దిస్ ప్లేలిస్ట్. ప్లీజ్ గివ్ కామెంట్స్ అండ్ ఆల్సో షేర్, ఎందుకంటే ఇవి డిఫరెంట్ పర్స్పెక్టివ్. ధన్యవాదాలు.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.